भगवते वासुदेवाय। श्रीमद्भागवत महात्म्यम् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासतम् अथ प्रथमोऽध्यायः। దేవర్షి నారదుడు భక్తిని కలుసుకొనుట సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే పాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रीति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नैमिषेषुतमासीनम् अभिवाद्य महामतिम् कथामृतरसास्वादकुशलः शौनकोब्रवीत्। शौनक उवाच अज्ञानध्वान्तविध्वंस कोटिसूर्यसमप्रभा सूताख्या हि कथासारम् मम कर्णरसायनम् भक्तिज्ञानविरागाप्तो विवेको वर्धते महान् मायामोहनिरासश्च वैष्णवैः क्रियते कथम् इह घोरे कलौ प्रायो जीवश्चासुरतां गतः क्लेशाक्रान्तस्य तस्यैव शोधने किं परायणम्। ఈ శ్లోకాన్ని మళ్ళీ వినండి। ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాంగతః క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం। ఈ కలికాలములో జీవులు అసురుల తత్వాన్ని పొంది ఉన్నారు। జీవములు అంటే ప్రాణం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అని, అంటే మనం అందరం అందరూ గుర్తుంచుకోండి, చెప్పేవాడు వినేవాడు గురువులు వీళ్ళందరూ కూడా ఆసురీ సంపత్తులోనే ఉన్నాము అన్నది గుర్తుంచుకోండి। మనమేమి భక్తులం కాదు, మనమేమి మహాత్ములం కాదు, మనము అంటే అందరం ఇంక్లూడింగ్ ద గురూస్, అది ఈ యుగ లక్షణం। అది ఆ యుగ లక్షణాన్ని మీరు మర్చిపోవద్దు, మిమ్మల్ని మీరు గొప్పవాళ్ళు అనుకునేటటువంటి ప్రమాదంతో వస్తుంది అంతా, భాగవతం వింటున్నో అది వింటున్నో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంది। జీవశ్చాసురత అంగత ఆసురీ సంపత్తి మనలో చాలా ఎక్కువ ఉన్నది, రెండు రకాలైనటువంటి ఆసురీ సంపత్తులు ఉన్నాయి, ఒకటి రావణాసురుడిది ఒకటి కుంభకర్ణుడిది। కుంభకర్ణుడు నిద్రపోతూ ఉంటాడు, రావణాసురుడు ఓవర్ యాక్టివ్ అతి, వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ విభీషణుడు। అంచేత మీరు రావణాసురుడైనా అయి ఉండాలి, కుంభకర్ణులైనా అయి ఉండాలి. భాగవతం చెప్తున్నటువంటి ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. విభీషణ స్థితి వచ్చినా మీరు అసురులే, అది కూడా గుర్తుంచుకోండి. మళ్ళీ రాముడు రావణాసురుడిని చంపటానికి వచ్చినప్పుడు విభీషణుడికి రామునికి సయోధ్య కుదురుతుంది. అంతవరకు విభీషణుడు కూడా అసురుడే. అంచేత మన తత్వం ఎక్కడుంది అని చూసుకోండి. నాకు తెలిసి మానవ జాతికి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కుంభకర్ణులే. కుంభకర్ణుడు అంటే ఏంటి అంటే నిద్రపోతూ ఉన్నటువంటి వాడు. నిద్రపోవటం అంటే ఏంటి, ఇది మంచిది కాదు అని తెలిసినా అది నువ్వు చేస్తున్నావు అంటే నిద్రపోతున్నావు అని అర్థం. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అక్కడ ఆ భాగవతంలో ఈ శ్లోకము పూర్తిగా మనకి సంబంధించినటువంటి శ్లోకం. కానీ అక్కడే ఆశ కూడా చెప్తున్నాడు, ధైర్యం కూడా చెప్తున్నాడు. అంచేత ముందు ఈ మూడు లక్షణాలు గుర్తుంచుకోండి. కుంభకర్ణులైనా అయి ఉంటాం మనం. ఎవరు? ఐదుగురు తప్ప మిగతా వాళ్ళందరూ కుంభకర్ణులే. ఐదుగురు మాత్రమే కుంభకర్ణులు కారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ రావణాసురుడు, ఓవర్ యాక్టివ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ప్రతిరోజు షాప్ తెరిచి కూర్చునేవాడు కుంభకర్ణుడే. ఆవేదన, ఇంకా ఇంకా నేను ఎదగాలి అనేటటువంటి ఆవేదన లేని ప్రతి ఒక్కడు కుంభకర్ణుడే. రాజనీతిజ్ఞుడు, పొలిటికల్ పార్టీలో చేరిపోయి నాలుగు నినాదాలు ఇచ్చేసి కూర్చునేవాడు రాజనీతిజ్ఞుల్లో కుంభకర్ణుడు. నేను ఖచ్చితంగా ఆ స్థితికి ఎదగాలి, ఆ స్థితిని కాపాడుకోవాలి అని చెప్పుకునేవాడు రావణాసురుడు. ఆసురీ సంపత్తి ఏది? జీవశ్చాసురతాంగత ఇహ ఘోరే కలౌ ప్రాయో. జీవశ్చాసురతాంగత, మనందరము కూడా ఆ ఆసురీ సంపత్తి ఉన్నవాళ్ళమే, దైవీ సంపత్తి లేదు. ముందు దీన్ని చాలా 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 జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప, అనేక భాగవత సప్తాహాలు జరుగుతాయి ప్రపంచంలో, ఎవడో ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు. కానీ ఒకడు ప్రేతయుగం నుంచి తక్షణం దాటిపోయాడు గోకర్ణుడు. ప్రపంచానికి ఏది అందివ్వాలో తెలియనటువంటి వాడికి ఏది అందివ్వాలో తెలిసింది నారదుడికి. చావు యొక్క భయముతో ఇంకా నేను చచ్చిపోతాను అనేటటువంటి వాడికి మృత్యు నుంచి భయం తొలగిపోయింది పరీక్షిత్తికి. ఈ మూడు రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి భాగవతం విన్నవాడికి చెప్పిన వాడికి కూడా. ఎప్పుడు? ఆసురీ సంపత్తి నుంచి బయటపడితే. మూడు రావాలి. ప్రేతయోని నుంచి మీరు బయటపడాలి. ఎవడు పడ్డాడు ప్రేతయోని నుంచి బయటకి? ఇక్కడ దుందుగారి అనేటటువంటి వాడు. ఎలా బయటపడ్డాడు? ఏడు రోజులు ఒక వెదురు బొంగులో దూరి కూర్చున్నాడుట. మీరందరూ కూడా వెదురు బొంగులోనే చూరు కూర్చున్నారు. మేరుదండము, మేరుదండము ఎక్కడ దెబ్బతిన్నా మీరు పెరలైజ్ అయిపోతారు. స్పైనల్ కార్డ్ ఎక్కడ దెబ్బతిన్నా మీరు పెరాలిటీకే. ఓ చోట దెబ్బతింటే కాళ్ళు చేతులు కరవు, ఇంకో చోట దెబ్బతింటే ఆ ఐదు చక్రాలు ఉన్నాయి కదా మూలాధారము, మూలాధారం దెబ్బతింటే ఏం పోతుంది మనలో? వాసనలు. మూలాధారం దేనికి? ఏంటవి రెండు? కర్మ, కర్మ ఇది చెప్పాలి, కర్మేంద్రియము చెప్పాలి, జ్ఞానేంద్రియము చెప్పాలి, ముక్కు యానస్ ఇవి రెండు పోతాయి. ఇవి రెండు మనలో సవ్యంగా లేవు చాలా మందిలో. ఘ్రాణశక్తి, తిన్నది అరాయించుకుని ఎంత బయటకి వెళ్లాలో అంతే బయటకి మనం ద్వారా వెళ్ళాలి. ఇవి రెండు కరెక్ట్గా ఫంక్షన్ చేయవు మనలో. చాలా మందికి ఇవి పారలైజ్ అయి ఉన్నాయి. మిగతా వాళ్ళలాగే మనం జీవిస్తున్నాం అనేటటువంటిది అది మీ యొక్క గొప్పతనం కాదు. అందరూ దద్దమ్మల్లో నేను ఒక దద్దమ్మని అనుకోవటమే తప్ప అది గొప్పతనం ఏం కాదు. అది నిజమైనటువంటి శరీరధారి దివ్య శ్రవణము, దివ్య గంధము, దివ్య 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 అనేది ఉంది, అవంతా ఉన్నట్టే అది కరెక్ట్. వాడు మానవుడు అంతే. మనం అందరం కూడా బిలో లెవెల్లో ఉన్నాం. కానీ అందరూ బిలో లెవెల్లో ఉన్నారు కనుక నేను బిలో లెవెల్లో ఉన్నాము అనేటటువంటి మానసిక స్థితే ఆసురీ సంపత్తు. ఆసురీ స్థితి అంటే అది. అందరూ అలాగే ఉన్నారు కదా, నాకేంటి? ఈ మేరుదండంలో దూరి కూర్చునున్నాం, మూలాధారం కరెక్ట్గా లేదు. అర్థమవుతోంది అది మీకు? దాన్ని సవ్యమైనటువంటి దారిలో ముందు పెట్టుకుంటే తర్వాత సాధనలు, సాధనలు మొదలెట్టేస్తారు. ధ్యానం చేసేస్తా మాస్టారు అంటారు. ఎలా చేస్తావు ధ్యానం నువ్వు అసలు? హౌ కెన్ యూ డూ ఇట్? ప్రత్యాహారం రాకుండా, ప్రత్యాహారం అంటే ఎన్నో స్థితి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. ప్రత్యాహారం అంటే ఏంటి? ఇంద్రియాల నుంచి నువ్వు కావలసి వచ్చినప్పుడు వెనక్కి తీసేసుకోగలగాలి ఇంద్రియాన్ని. ఏ ఇంద్రియాన్ని పడితే ఆ ఇంద్రియాన్ని. ఆపరేషన్స్ అవి చేస్తున్నప్పుడు రమణ మహర్షికి వాళ్ళకి మొత్తం మంది ఇవ్వక్కర్లేదు అన్నారు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాడు, వాళ్ళు కొయిన్ చేసుకున్నారు. ఏం చేశారు అక్కడ? ఆ నొప్పి వేపు వెళ్లేటటువంటి మనస్సుని ప్రత్యాహారం చేశారు. అది ధ్యాన స్థితి కాదు అసలు. అది ధ్యాన స్థితి అనేది మామూలు వ్యక్తి కూడా విశేషమైనటువంటి పరిస్థితుల్లో వచ్చేస్తూ ఉంటాడు. ఫుట్బాల్ అది ఆడుతున్నప్పుడు మీరు చూసి ఉంటారు, కాళ్ళకి దెబ్బ తగులుతాయి, నిద్ర కారుతూ ఉంటుంది, ఆడేస్తూ ఉంటాడు వాడు. ఆట అయ్యాక వాడికి నొప్పి తెలుస్తుంది, అది ధ్యాన స్థితి. ప్రత్యాహార స్థితి కాదు అది, అది ధ్యాన స్థితి. కానీ తప్పుడు యాంగిల్లో ధ్యాన స్థితి ఉంది అది. అర్థమవుతుంది కదా? దోమలు అవి కుడుతూ ఉంటే మనం పడుకోలేము, నల్లులు కుడుతూ ఉంటే పడుకోలేము. సినిమా హాల్లో 3 గంటలు కూర్చుంటాం, దోమలు కుడుతున్నా, దోమలు కుడుతున్నట్టు కూడా తెలియదు. తెలిసింది అంటే మీరు సినిమా చూడటం లేదని అర్థం. అంచేత అది ధ్యాన స్థితే. అంచేత ధ్యాన స్థితి తర్వాత ఆలోచిద్దాం. ముందు ముందు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ చక్రాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఇదంతా ఆసిరి సంపత్తి పొంది ఉన్నాయి. మూలాధార చక్రము ఆసిరి సంపత్తిలో ఉన్నది, స్వాధిష్టాన చక్రము పరమ ఆసిరి స్థితిలో ఉంది. ఇంచంటే దేని మీద రుచి ఉండాలో దాని మీద రుచి లేకుండా మిగతా వాటి మీదకి ఏ రుచి వెళ్తుంది? ఏంటది ప్రహ్లాదుడు చెప్తాడు, భాగవతంలో చెప్తాడు. చెప్పు మైక్ మైక్. అంచేత మన చేతలు ఎలా ఉన్నాయి మనకే తెలుస్తున్నాయి కదా. అంచేత మనం భక్తులము అనేటటువంటి బిరుదు మనం పెట్టుకోకుండా ఉండాలి. ముందు సాధకులు అనేటటువంటి బిరుదు మనం పెట్టుకోకుండా ఉండాలి అన్నది అర్థం చేసుకోండి. మన కోసమే ఇది. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం ఏదో చాలా మంచి మార్గంలో ఉన్నాం, మిగతా వాళ్ళందరూ చాలా తప్పుడు మార్గంలో ఉన్నారు అనేటటువంటి భ్రమతో ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కూడా మనం ఏడిపించేస్తూ ఉంటాం. అదో పెద్ద రాక్షసి ప్రవృత్తి నుంచి బయట పడకపోతే ఈ భాగవతం పనికిరాదు. నా కోరిక ఏంటి, ఇది వింటున్నటువంటి వాళ్ళు విని వెళ్ళిపోవద్దు. మీరు మీరు ఇది అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాడో ఆసురి స్థితి మిమ్మల్ని ఎలా ఆవరించి ఉందో మీకు అర్థం అవటం లేదు. మన రాక్షసులమే అని చెప్తే మీరే రాక్షసులని కాదు, చెప్పేవాడు రాక్షసుడే. ఎవడిలో ఇవి పనిచేయటం లేదో వాళ్ళందరూ రాక్షసులే. అంచేత గురు పరంపర కూడా రాక్షసి వృత్తిలో ఉన్నది, అది గమనించుకోండి మీరు. ఆ కాలధర్మం పోదు ఎక్కడ? కాలధర్మం ఎలా పోతుంది? కాలధర్మం పోయింది అంటే వాడు ఆ కాలంలో పుట్టాడు. మీకు అర్థమవుతుందో చెప్పిన ఉదాహరణ. కానీ ఎంత తేడా వస్తుంది అంటే డిగ్రీ డిఫరెన్స్ ఉంటుంది. మాలిన్యాలలో తగ్గుదల పెరుగుదల ఉండవు. ఒకటి 100% రాక్షసుడు అవ్వచ్చు, ఒకడు 5% అవ్వచ్చు, ఒక 10% అవ్వచ్చు, ఒకడు 50% అవ్వచ్చు. ఆ 3 ఉదాహరణలు గుర్తుంచుకోండి, రామాయణంలో ఇచ్చినటువంటి ఉదాహరణలు. యాక్టివ్గా ఉన్నటువంటి రాక్షసులు 5 ఈనాడు ప్రపంచంలో రావణాసురులు. వాడు బిజినెస్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు. సైంటిస్ట్ యొక్క రాక్షసి ప్రవృత్తి అర్థం కావటం లేదు. ఒకసారి సైంటిస్టులకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగశాలలోకి వెళ్ళి చూడండి, ఎంత మంది జంతువుల్ని చంపుతారో. ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి బయాలజీ ప్రాక్టికల్స్ మొదలెడతారు. మీరు చూడండి ఎంతమంది కప్పలకి వేటలాడవుతుందో, ఎంతని చంపేస్తారో. అది మనం ఎంత నిశ్చింతగా, ఎంత గొప్పగా, అసలు దాన్ని మనం బాధ కూడా పడం అలా జరుగుతోంది హింస అని. ఆసురీ తత్వం అర్థమవుతోందా? మన యొక్క ఆసురీ తత్వము, మనం తినేటటువంటి మందులు మీ దగ్గరికి మందు రూపంలో వచ్చే ముందు కనీసము కొన్ని లక్షల జీవులు చచ్చిపోయాక వస్తాయి మీ దగ్గరికి. చచ్చిపోయాక ఎంత హింసిస్తారో వాళ్ళ బ్రెయిన్ పీకి అది పీకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఖండఖండాలుగా కోసేసి కోతుల్ని, ఈ ర్యాబిట్స్ అంటే కుందేళ్ళని, ఈ తెల్ల, ఇదంతా చేశాక మీరు వేసుకునేటటువంటి మందులో వీడేమో నేను పెద్ద వెజిటేరియన్ని అని పూజలు కొడతాడు వీడు. అంటూ పద్దెని మాత్ర వేసుకుంటాడు. ఆ మాత్రలో ఎన్ని జీవాల హింస ఉందో గమనిస్తున్నాడా? అసలు ఊహించుకోండి ఎన్ని జీవాల హింస ఉండి ఉంటుందో, ఎన్ని హాస్పిటల్స్లో ఎన్ని రకాలుగా. జీవశ్చాశ్వతాంగత, అది చాలా సహజం అనేస్తారు మీరు. అది ఆశ్రయ లక్షణం. అది చేత మనం అందరము కూడా ఆశ్రయ సంపత్తులో ఎలా జీవిస్తున్నామో అర్థం చేసుకోండి. భౌతిక జగత్తులో ఎంత వాడికి ఎక్కువ విలువ ఉందో వాడు అంత ఆశ్రయ విద్యతో అంత విలువైన వాడు. ముఖ్యంగా ఈ డాక్టర్లు ఇంజనీర్స్ వీళ్ళిద్దరూ కూడా అనేక రకాలైనటువంటి ఆశ్రయ సంపత్తితో బయటకు వచ్చిన వాళ్ళు, పైకి వస్తున్నటువంటి వాళ్ళు. అది లేకపోతే ఈ డాక్టర్ ఎందుకు పనికిరాడు? మందులే లేవనుకోండి ఏదో కారణాల వల్ల, ఇంక ఈ డాక్టర్ ఏం చేస్తాడు? అర్థమవుతుందా? ఆశ్రయ స్థితి అంచేత జీవశ్చాశ్వతాంగత. ఆశ్రయ స్థితిలో ఉన్నటువంటి మనము మంచి పనులు చేయగలుగుతున్నాం అనుకునేటటువంటి చాలా పెద్ద భ్రమ మీరు చేయలేరు. ముందు ఆ నిర్ణయానికి రండి మీరు. మనము మంచి పనులు చేయలేము, మంచి పనులు చేయగలిగితే మీరు మంచివాళ్లే అయిపోతారు. మంచి పనులు చేయనివ్వకుండా ఉండేటటువంటి ప్రభావమే కలి ప్రభావం. అంచేత మంచి పనికి ఇంకో ఆర్భాటం ఏదో పడుతుంది, ఇంకోది ఏదో పెడుతుంది, కీర్తి కాంక్ష, పది బంధువుల మీద ఆధిపత్యం తెలుసుకోవటం, రకరకాలుగా. రామాయణ కాలంలోనే ఈ పరిస్థితి ఉంది. రాముడి దగ్గరికి ఒక కుక్క వస్తుంది. ఆ కాలంలో సకల జంతువులు రాజు దగ్గరికి రాగలిగేవి ధర్మం కోసం. సరే, ఫలానా బ్రాహ్మణుడు చాలా బాధ పెట్టాడు నన్ను. సరే, అయితే ఇంకా దానికి నేను శిక్ష ఎలా వేయాలో నాకు అర్థం అవటం లేదు. ఇంచంటే మనిషికి ఇంకో మనిషి అపకారం తలబెడితే ఏ శిక్ష వేయాలో అయితే మనం రాసుకుందాం, కానీ మనిషి జంతువుకి అపకారం తలబెడితే వాడికి ఏ శిక్ష వేయాలో మనం రాసుకోలేదు. మన ఆశ్రయతత్వం అర్థమవుతుందా అసలు? అది మనిషి ఇంకొక ప్రాణికి హింస తలబెడితే మనం ఏం వేయం? హిట్లకు వచ్చేస్తాం, ఫిట్లు కొట్టేస్తాం, దోమల్ని చంపేస్తూ ఉంటాం. కానీ దైవీ ప్రణాళికలో భాగంగా మన దోమల్ని మనం చంపవచ్చా చంపకూడదా? అంచేత మేము దోమల్ని చంపం మాస్టారు అనకండి, హాయిగా చంపకోండి. మీరు చెప్పే ఆసురీ తత్వము అర్థం చేసుకోండి. మీరు ఏం చెప్తున్నానో ఆ భావనామయ దృష్టికోణం అర్థం చేసుకోండి. ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని హింసిస్తే ఏ విధమైనటువంటి శిక్ష వేయాలి అనేటువంటిది ప్రకృతిలో సహజంగానే ఉంది, చాలా సహజంగా ఉంది ప్రకృతిలో. కానీ మనిషి ఏ స్థితికి ఎదిగాడు అంటే వాడు సంపూర్ణ సృష్టిని హింసిస్తూ దానికి తగినటువంటి శిక్ష వాడికి లేదు అనుకుంటున్నాడు. ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కనుక మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది, మీకు శిక్ష ప్రకృతి విధిస్తోందో లేదో. మీకు ముఖ్యంగా ఢిల్లీ లాంటి ఊళ్ళకి వెళ్తే మన లాంటి వాళ్ళం, ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు, గంటలో కళ్ళు ఎరబడిపోతాయి, కళ్ళమని నీళ్లు రావటం మొదలెడుతుంది. మీకు అంత పొల్యూషన్ ఉంది ఢిల్లీలో. అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు పడిపోయారు దాన్ని. జీవశ్చాశ్వతాంగత అర్థమవుతుంది ఆ పదం ఎందుకు వాడాడు వ్యాసుడు. అసురీ సంపత్తి ఉన్నవాడికి వాడు అసురుడని అనుకోడు. వాడు వచ్చిన పెద్ద కూడా అది, మనం అది అనుకోకపోతే ఈ పారాయణ చేయటం వేస్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు గురుతత్వముతో సహా గురువులతో సహా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆశ్రయ సంపత్తి ఉన్నది. మీ గురువులకు కూడా ఉంది కదా అని మీరు ఆనందించకండి. వాళ్ళలో ఉన్నటువంటి ఆశ్రయ సంపత్తి ఇంకోలాగా ఉపయోగించుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అది చాతొచ్చు, చెడును కూడా మంచిగా ఉపయోగించుకుంటారు వాళ్ళు. కానీ మన యొక్క ఈ పాయింట్ అర్థమవుతోందో నేను ఏం చెప్తున్నాను, ఆశ్రయ సంపత్తి అంటే ఏమిటి అనేది చిన్నగా నిర్వచనం చెప్పుకోదలుచుకుంటే, మంచి అని తెలిసినా కూడా చేయలేము, ఆశ్రమంలోకి వచ్చాక మౌనంగా ఉండాలి. ఉండగలుగుతున్నావా? కలిసి భోజనం చేయాలి, చేయగలుగుతున్నావా? ఏ పని చేసినా ఆఖరికి ఆసనాలు వేసినా కూడా ఒకే సింక్రనైజేషన్లో వేయాలి, ఇదంతా అసలు సంపద అది, కలి ప్రభావం అది. కానీ ఇక్కడే మళ్ళా మనం చదువుకుంటాం, కలి ప్రభావం ఎక్కడ పనిచేయదు. అలాంటి స్థలాలు నిర్మించటం కోసమే ఈ ఆశ్రమాలన్నీ కూడా. ఆశ్రమం లోపలికి రాగానే కలి ప్రభావం ఉండదు. అలాంటి స్థితి మనం కలగజేసుకున్నాక అదే మన ఉద్దేశం ఇక్కడ. అర్థమవుతుంది అది. ఇప్పుడు దీన్ని చూడండి. ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాంగత క్లేశాక్రాంతస్య తస్యైవ. అందరికీ ఏదో విధంగా ఒక బాధ ఉంటూనే ఉంటుంది. క్లేశాక్రాంతస్య బాధతో ఆవరించబడినటువంటి మనుషులైనటువంటి వాళ్ళకి శోధనే కిం పరాయణై, వాళ్ళని ఏమని బయటపడేయటం ఎట్ట? నీ కర్మరాను అసురుడురా అని తిడుతో కూర్చుంటే వాడు బయటపడ్డ కదా. ఆ బయటపడేయటానికి కలిసినటువంటి మార్గము అడుగు అడుగున పానీయంబులు త్రాగుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాస లీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడు. సురారిసుతుడు అంటే అసుర సంపత్తికి, అసుర సంపత్తికి పిల్లలం మనం. మనం అందరం కూడా ఆసురీ సంపత్తి యొక్క వారసత్వం కలిగిన వాడే. కానీ ఆ ట్రిక్ ఇక్కడ చెప్తాడు భాగవతంలో. ఆసురీ సంపత్తిలో, జెనెటిక్స్ లో అది ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలా బయటకి దాటగలవో ఆ దాటటానికి ఇంకొక శ్లోకం తర్వాత చెప్తాడు, చూద్దాం అదేంటో. శ్రేయ సామ్యద్ భవే శ్రేయ పావనానాంచ పావనం కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదానునా చింతామణిర్లోకసుఖం సురద్రుస్వర్గ సంపదాం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. అచ్చత ఈ ఆసురీ తత్వం నుంచి, కష్టాల నుంచి, అసలు కష్టాల నుంచి బయటపడాలనేటటువంటి కోరిక లేని వాళ్ళని ఆ దారిలో పెట్టాలి. అసలు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. మనలో ఎవరికి కూడా దీంట్లోంచి బయటపడాలని లేదు. ఇది కలియుగ ధర్మం. ఇప్పుడు గురువు వచ్చి శ్రీరామ శర్మ ఆచార్య వచ్చేసాడు అనుకోండి, అన్నీ వదులుకుని నా వెంట వచ్చేయండి, ఎంతమంది వెళ్ళగలం? అన్నాక వెళ్ళగలగాలి. ఇప్పుడు అంటే లాభంలే. అన్నాక వెళ్ళగలరు లేదో, ఆయన ఇక్కడే ఉండి మీరు చేయండి అనే పనులు చేయలేనటువంటి వాళ్ళు, ఆయన వెంట వెళ్ళి ఏం చేస్తాం అనేటువంటి ప్రశ్న రాదు మీకు. అది ఆసురీ సంపత్తి అంటే. గురువులందరూ కూడా అసలు మొట్టమొదటి వాళ్ళు చెప్తోంది ఏంటి, మీరేం మా వెంట రావద్దు, మీరు అక్కడికేం రావద్దు, అసలు మీరు అక్కడేమీ చేయలేరు. నేను చాలాసార్లు చెప్పాను, నేను మా గురువుతో నేను మోసపోయానని. మోసపోతాం, ఎంత మంచి గురువైనా మోసం చేస్తుంటే నా గురువు కూడా నన్ను మోసం చేశాడు. రామకృష్ణ, నేను హిమాలయ
నేను వెళ్ళలేదు. కానీ తర్వాత ఇంకో గురువు కనిపించాడు. వచ్చేస్తావా రామకృష్ణ నాతో పాటు అన్నాడు. సరే పదండి అన్నాడు. ఏం చేస్తావు అక్కడ అన్నాడు. తపస్సు చేద్దాం సార్ అన్నాను. ఓ ఎస్, తపస్సు చేద్దాం. మరి ఆ హిమాలయాల్లోకి వెళ్ళాక మనం తపస్సు చేసుకుంటాం కదా, మరి ఇవాళ 4-5 రోజులు ఇక్కడ తపస్సు చేసుకుని హిమాలయాల్లో మనం చేయబోయేటటువంటి తపస్సు ఎలా ఉంటుందో చూపించు కాస్త నాకు. సరే చేద్దాం అన్నా. పదండి తపస్సు చేద్దాం మనం. చేయండి. ఎలా చేస్తారు? వెళ్ళాం హిమాలయాలకి, నిద్రపోయాం, అలసిపోయాం కనుక నెక్స్ట్ డే మార్నింగ్. చెప్పండి ఏం చేస్తారు మీరు తపస్సు చేయదలుచుకున్న వాళ్ళు? గబగబా చెప్పాలి, మీరు టైం వేస్ట్ చేయకండి. నాకు మీరు తపస్సు చేయాలి హిమాలయాలకి వెళ్ళి. హిమాలయాలకి తీసుకెళ్ళిపోయాడు మీ గురువు మిమ్మల్ని. ఓకే, గ్యారంటీ. సూర్యోదయం అయింది, స్నానం అది చేసుకున్నారు. మనకు టిఫిన్ ఏం దొరుకుతుందో నాకు తెలియదు, కానీ బద్రీనాథ్లో కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుందని మా స్నేహితుడు చెప్పాడు కనుక అక్కడ దొరుకుతుంది తినేశాం. ఇంకా తపస్సు మొదలెట్టండి. ఏం చేస్తారు గబగబా చెప్పండి, మీకు తెలిస్తే, లేకపోతే తెలియదని చెప్పండి. ఆసురి సంపత్ అంటే అర్థమైంది కదా, మీరు చేయలేని దాన్ని చేస్తాం అనుకునేటటువంటి భ్రమలో జీవించడం. ఆ భ్రమను పోవాలి ముందు. మీకు అసలు ఏం చేస్తారు తపస్సు? మీకు మీరు చేస్తున్నటువంటి పూజలన్నీ తపస్సులోకి వస్తాయన్నా మీ ఉద్దేశం? పోనీ అదేనా చెప్పలేదు మీరు, అక్కడ వెళ్ళి పూజ చేస్తావు అది. అర్థమవుతుందా ఉదాహరణ? ఇంచేత ఏది చెయ్యాలో తెలియనటువంటి వ్యక్తులకి వాళ్ళు చేయటం లేదు అని కోంపట్టం, కోంపడేవాడు మూర్ఖత్వం అవుతుందా వదా? తెలియదు అసలు వాడికి ఏం చేయాలో. కొత్తగా మెషిన్ వచ్చింది ప్రపంచంలో మొట్టమొదటిసారి, మెషిన్ డౌన్లోడ్ చేసేసుకుందాం, ఇక్కడ పెట్టుకుందాం. దాన్ని ఎలా ఉపయోగిస్తారు మీరు? ఉపయోగించలేరు కదా. ఉపయోగించలేరు అని మిమ్మల్ని తిడితే కూర్చున్నాడు అనుకోండి గురువు, ఎన్నాళ్ళు తిడితే వస్తుందని కదా. కానీ గురువు ఏం చేయగలడో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఎందుకు చేయలేకపోతున్నాడు కూడా మనమే అర్థం చేసుకోవాలి. ఏం చేసి చెప్పాడంటే అక్కడ, చింతామణే లోక సుఖం అనండి. లోక సుఖం ఏంటంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతే నువ్వు ఆనందిస్తావు కదా, అవునా కదా? నువ్వు ఏదనుకుంటే జరిగిపోవాలి. కానీ మీకు తెలియదు నిజంగా జరిగితే ఎంత కొంపలు అంటుకుంటాయో. మీరు ఏది అనుకుంటే అది జరిగిపోవటం మొదలెడితే మీ ఆలోచన మీరు కాస్త జాగ్రత్తగా గమనించుకోండి ఏమవుతుందో. ఇవాళ మీరు కాస్త అది మనసులో ఉంచుకోండి, మీరు ఏమనుకుంటే జరిగిపోతూ ఉంటుంది అని అనుకోండి. మీ ఆలోచనలు గమనించుకోండి, ఎంత కొంపలు అంటుకుంటాయో చూసుకోండి. అది అంచేత చేయటం లేదు గురువు. గురువు యొక్క ప్రమాదం కాదు అది. గురువు దగ్గర ఉంటే మీరు ఏం కోరుకుంటే అది జరిగి తీరాలి. అది లేకపోతే వాడు గురువు కానీ కాదు. వాడు కైనా మాది అనుకున్నది జరగటం లేదు అంటే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నేను గంగలో దింపేది అయి ఉంటుంది. మీకు అనిపించటం లేదు అది. గురువుకి తెలుసు కదా చింతామణి లోకసుఖం. అంచేత చింతామణి ఏం చేస్తుంది అంటే లోకసుఖం మాత్రమే ఇస్తుంది. దాని తర్వాత సురద్రుహు స్వర్గ సంపద. సురద్రుహు అంటే కల్పవృక్షం. కల్పవృక్షం ఏం చేస్తుంది? స్వర్గంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ ఇస్తుంది. ప్రయచ్ఛతి గురు ప్రీతో. అదే గురువు కనుక ప్రీతి చెందుతే వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి వైకుంఠము తక్షణమే లభిస్తుంది. భాగవత యొక్క ఈ రెండు శ్లోకాలు మీరు కండతా పట్టేసుకుని ఇంకోళ్ళకి చెప్పడం కాదు, మీరు అర్థం చేసుకోండి. మొదటిది ఏం చెప్పాను? ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాంగత క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. ఇది మనము, మనస్థితి. క్లేశాక్రాంతులము, కష్టాల్లో ఉన్నాము. సుఖం అంటే ఏంటో తెలీదు. ఆసురి సంపత్తే మనకి చాలా ఇష్టము అనుకుంటున్నాం. అందులో కూడా కుంభకర్ణ స్థితే చాలా ఇష్టము అనుకునేటటువంటి వాళ్ళు 99.99 మంది ఉంటారు. యావరేజ్ హ్యుమానిటీ, మామూలు వ్యక్తి. నేను ప్రెసిడెంట్ అయితే వచ్చేసేసి ఉండేవాడిని, జైలు అంతా నచ్చేసేసి ఉండేవాడిని. రాజీవ్ గాంధీ ఆ వాడు పిచ్చితనం వల్ల చచ్చిపోయాడు. అటల్ బిహారీ వాజ్పేయి ఇలా చేయాలి అని టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు చెట్టు కింద కూర్చుని. చాలా తెలివైన వాడు అనుకుంటూ వాడి టైం వేస్ట్ చేస్తున్నాడు, వినేవాడి టైం వేస్ట్ చేస్తున్నాడు, ప్లస్ వాతావరణంలో అర్ధరహితమైనటువంటి ఆలోచనలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది ఆసురి సంపత్తి అంటే. నీ యొక్క మాటలు నువ్వు ఏది మాట్లాడినా కూడా కొంపలు అంటుకుంటాయి. అందుకు మౌనంగా ఉండమని చెప్పేది. ఏం మాట్లాడినా ప్రమాదమే. సరించంటే నీకు మాట్లాడటం రాదు. చివరికి రాబోయేటటువంటి రోజుల్లో చాలా విచిత్రమైనటువంటి రోగం రాబోతోంది. ఆ రోగ లక్షణాలు అప్పుడే ప్రకృతిలో ఉన్నాయి. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే వాక్కును కోల్పోతుంది మానవ జాతి ఖచ్చితంగా అతి త్వరలో. దానికి గొడవ అంతా వాక్కును కోల్పోతే ఏమంటే గురువుతో వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే వాళ్ళు అలా అనుకోరు, మీ అందరూ నోరుపోతే నాకేమని. ఖచ్చితంగా మానవ జాతి ఆ రోగం వైపు వెళ్తోంది. అది ఆ రోగం వైపు వెళ్తున్నామని కూడా తెలియటం లేదు. అదే ఆసురి సంపత్తి అంటే. పక్కవాడు వెళ్తాడు, నువ్వెల్లా అందుకని మౌనంగా ఉండమని చెప్పేది. ఈ రోగము రాబోయేటటువంటి వారం 10 రోజుల్లో మీకు తెలుస్తుంది, పేపర్లోనే ఎక్కడో పడుతుంది, ఇది ఎవడో కనిపెడతాడు వాడు. వాడు కనిపెడితే లాభమేంటి, దాని మందు ఏంటో అంటాడు వాడు. మందు ఏమంటాడంటే ఇంకో 1000 కోతుల్ని ఇంకో 100 పిల్లల్ని చంపితే మందు తెలుస్తుంది అంటాడు. ఎవడిని ఏం చెప్పక్కర్లేదు, నోరు మూసుకోవటమే పెద్ద మందు. జీవశ్చాసురతాంగత, ఈ ఆసురీ సంపత్తిని మీరు బాగా బాగా అనలైజ్ చేసుకోండి. మీరు కేవలం భగవంతుడు ముందు కూర్చున్నంత మాత్రాన మీరు భక్తులు కారు. రావణాసురుని మించిన భక్తులు మీకు ఎక్కడ దొరుకుతాడు? పేగులు తెంపుకుని వినడం వాయించగలిగాడు, చేయగలవా మనది? శివుడు కైలాసం దగ్గర ఉంటే అతను ఆత్మలింగాన్ని తీసుకొచ్చేసాడు. మళ్ళీ ఈ నారదుడు గారు ఏదో కాస్త అవస్థపడ్డాడు కనుక శివుడు బతికిపోయాడు. లేకపోతే మనం కైలాసం వదిలేసి శ్రీలంక పరిగెట్టాల్సి వచ్చేది. మీరు భక్తులు అనుకుంటే ఎట్టా అని, ఆసురీ సంపత్తి గల భక్తులు మీరు. ఇంచేత ఆసురీ సంపత్తి గల భక్తులు, మీకు ఏం లాభం అని ఆలోచించే భక్తుడు ఆసురీ సంపత్తి గల భక్తుడు. నేను గాయత్రి చేశాను, నాకేం లాభం అయింది? ఇంకా మీరు తమాషా మీరు ఎలా బాధపడతారంటే పక్క వాళ్ళు అడుగుతాడు, నువ్వు చేసావు నీకేం లాభం అయిందని. వాళ్ళకి ఏమీ చేయకుండా లాభం వచ్చేసింది, అందుకు మీరు బాధపడిపోతారు. ఆసురీ సంపత్తి యొక్క లక్షణం చాలా గొప్పగా అర్థం చేసుకోండి. ఈ ఆసురీ సంపత్తి ముందు మీరు పోగొట్టుకోవాలి. ఇది పోగొట్టుకుంటే తప్ప మీరు భక్తులు అనిపించుకోలేరు, తర్వాత సాధకుల సంగతి చూద్దాం. కానీ మరి వీళ్ళందరినీ వీరంతటి వీడు పోగొట్టుకోలేడు కదా. ఇంత మనం చెప్పుకుంటున్నటువంటి బాధాకరమైనటువంటి మానసిక స్థితి మనమే పోగొట్టుకోగలిగితే అసలు నిన్న ఆశ్రమాలు అక్కర్లేదు, నిన్ను గురువు అక్కర్లేదు. మరి గురువు ఏం చేస్తాడు అది చూసుకోండి. అక్కడ చింతామణు లోకసుఖం, సురద్రు స్వర్గ సంపద, ప్రయచ్ఛతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి వాయు ఆ వైకుంఠ స్థితి. గురువు తృప్తి చెందితే ఇచ్చేస్తాడు, మిమ్మల్ని సాధన చేయమనే అక్కడ ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువుకి ప్రీతి కలిగితే చాలు అన్నాడు. దాని మీద ఈ మొత్తం భాగవతం ఆధారపడి ఉంటుంది, మీ సాధనల మీద కాదు, మీ ప్రయత్నాల యొక్క సాఫల్యం మీద కాదు ఆధారపడేది. గురువు కనుక ప్రీతి చెందితే దేవతలు కూడా మీకు వశం అయిపోతారు. గురువు ప్రీతి చెందకపోతే ఎవడు ఏమి చేయలేడు. ఈ పాయింట్ మీద మొత్తము భాగవత యొక్క రహస్యం ఏమిడి ఉంది అంటే, ఈ మొత్తం ఏం చెప్తుంది అనమాట, ఇక్కడ నీ లక్షణాలను పోగొట్టుకోవటం ఎలాగా అన్నది చెప్పదు. గురువుకి నీ మీద ప్రేమ ఎలా కలగజేయాలో చెప్తుంది. తేడా అర్థమైందా రెండింటి దృష్టికోణంలో? ఒక దాంట్లో సాధనలు ఉన్నాయి, మీరు సాధనలు చేసుకోవాలి, కష్టపడాలి, తపస్సులు చేయాలి, నానా అవస్థలు పడాలి. భాగవత విధానంలో ఏం చెప్తున్నాడు, నువ్వేం చేయక్కర్లే, నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే నీ మీదకి గురువు యొక్క ప్రేమ లభించేటట్టు చేసుకుంటే చాలు. సాధనలు కాదు ఇక్కడ ముఖ్యం. అంచేత మీరు సాధనలు ఎలా చేస్తారు అనేది, సాధనల ఫలితం మీద ఇక్కడ ప్రేమ ఆధారపడదు. గురువు సాధనలకి మాత్రమే మార్కులు వేసేవాడు అయితే గురువు అక్కర్లే మనకి. నువ్వు బాగా కష్టపడతావు ఆటోమేటిక్గా మార్కులు వస్తాయి. కానీ ఇక్కడ మార్కులు కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? గురువుకి నీ మీద ప్రీతి కలగటం ఇంపార్టెంట్. ఆ తేడాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని గమనించుకోండి. ఈ మొత్తం భాగవతంలో ఆ దృష్టికోణంలో మార్పు రావాలి మీకు. ఏంటి దృష్టికోణంలో మార్పు రావాలి? సాధన ఎలా చేస్తావు అనేది కాదు, గురువుకి నా మీద ప్రేమ ఎలా కలుగుతుంది అనేది. రెండిటికి తేడా ఉంది, అర్థమవుతుందా? కొంతమంది చాలా కష్టపడతాడు, ప్రిన్సిపాల్ వచ్చేటప్పుడు పాప అప్పుడే టీ తాగటానికి వెళ్తారు. కొంతమంది ఏమీ చేయరు, ప్రిన్సిపాల్ వచ్చేటప్పుడు మాత్రం పుస్తకం ఎదురేసి కూర్చుంటారు. ఏమవుతుంది? ప్రమోషన్ వాడికి వస్తుంది, వీడికి రాదు. అక్కడ కూడా భాగవత రహస్యాలే ఉన్నాయి. దాన్నే మన మోడర్న్ భాషలో ఏం చెప్తామంటే కాకా కొట్టడం అంటాం, మోడర్న్ భాషలో. అంచేత మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం, భాగవతంలో గురువుని కాకా కొట్టడం నేర్చుకుంటున్నాం. కానీ భాగవత విధానంలో, మన విధానంలో కాదు. ఇంచేత మన విధానం ఎప్పుడు ఆశ్రయ విధానే, మళ్ళీ అది గుర్తుంచుకోండి. అంచేత ఆసురి విధానం కానటువంటి గురువుని కాకా కొట్టేటటువంటి విధానము భాగవతము. అర్థమైంది కదా అది. నెక్స్ట్ సూత ఉవాచ ప్రీతి శౌనక చిత్తేతే తతో వచ్మి విచార్య చ సర్వ సిద్ధాంత నిష్పన్నం సంసార భయ నాశనం భక్త్యోగవర్ధనం యచ్చ కృష్ణ సంతోష హేతుకం తదహం తేభి దాస్యామి సావధానతయా శృణు. ఈ సావధానతయా అటెన్షన్ లో ఉంది వినమంటున్నాడు. అటెన్షన్ అంటేనే మిలిటరీలో కాషన్ ఉంది. అటెన్షన్ అనగానే వాడు ఏ స్థితిలోకి వచ్చేస్తాడు? సర్వేంద్రియాలు నెక్స్ట్ రాబోయే ఆర్డర్ మీద ఉంటుంది. అది ఏ ఆర్డర్ అయితే దాన్ని పాటిస్తాడు వాడు కదా. అంచేత సావధానతయా శృణు. అంచేత ఈ భాగవతం అంతా వింటున్నప్పుడు మీరు అటెన్షన్ లో ఉండి సావధాన చిత్తంతో ఉండి నెక్స్ట్ రాబోయేటటువంటి ఆర్డర్ ఏదైతే అది ఆచరణలో పెట్టాలి. ఆ మానసిక స్థితి. అంచేత గురువుని గురువు యొక్క ప్రేమ మీరు సంపాదించుకోవటానికి ఏకైక మార్గం ఏంటంటే చెప్పింది చేయటం. మీరు మళ్ళా గురువుకి ఏం కావాలో ఊహించి చేయక్కర్లే. మీరు అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. భాగవతం చెప్పేది ఈ మార్గాన్ని చెప్తున్నాడు ఎలా చేయాలి అని. గురు ప్రీతి కలగటానికి ఏం చేయాలంటే సావధానతయాశ్రును ఏంటంటాడో అది తక్షణం చేసేది. అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి దీనికి. ఒకడు ఒక గురువు శిష్యుణ్ణి చెరువు గట్టు తెగిపోయిందేమో పొలం గట్టు తెగిపోయిందేమో వెళ్ళి చూసిరా అంటాడు. వెళ్తాడు వాడు. తెగిపోయింది పొలం గట్టు, నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. మట్టి పెడదాం అనుకున్నాడు, పెట్టలేకపోయాడు. వెళ్ళి గురువుకి చెప్పి దాన్ని బంధించే లోపల పూర్తిగా వెళ్ళిపోతాయి. అంతే ఏం చేశాడు, తనే అడ్డంగా పడుకుండిపోయాడు. అలా అడ్డంగా పడుకుపోయిన తర్వాత వాడికి గురువు అశ్విని స్తోత్రం ఇచ్చాడు. శ్వాస ప్రశ్వాసాల మీద కంట్రోల్ చేసుకోవటం ఎలాగా అందని చెప్పాడు. యవనాన్ని పొందటం ఎలాగా అని చెప్పాడు. ప్రేచ్ఛతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా ఈ ప్రాణాయామాలు చేసుకుంటూ కూర్చుంటారు, కంట్రోల్ రాదు. వీడు మాత్రం ఏం చేశాడు, గురువు చెప్పింది తక్షణం చేశాడు. సావధానతయా చూసిరా అంటే చూసి వచ్చాడు అనుకో. అవును మీరు చెప్పారండి గట్టు తెగిపోయింది తెగిపోయింది. ఎంత తెగింది అని మళ్ళీ అడిగాడు వాడు. అప్పుడు మళ్ళీ వెళ్తాడు వాడు. ఎంత ముందు చెప్పలేదు కదా ఎంత తెగిందో చెప్పమని. వెళ్ళి కొలిచాడు. ఖచ్చితంగా రెండోసారి మొదటిసారి కంటే పెద్దదే ఉంటుంది కదా, రెండు అడుగులు తెగిందండి అని మళ్ళీ వచ్చాడు. అప్పుడు ఏం చెప్పాడు గురువు, దాన్ని ఏదైనా చిన్న మట్టి అక్కడ పెట్టి అద్దలేకపోయావా అన్నాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళాడు వాడు. వెళ్ళి ఏం చేశాడు, ఇంత మట్టి ఇప్పుడు పెట్టాడు అవదిగా, ఈ లోపల గంట అయిపోయింది. మళ్ళా వచ్చాడు, నేను చెప్పానండి మీరు చెప్పినట్టు మట్టి ముద్దలు అక్కడ పెట్టానండి. చెప్పింది చెప్పిన రోజు చెప్పినట్టు చేయకపోయాక తర్వాత అది చేసినా వేస్టే అన్నది మీ బుర్రగెక్కాలి. తర్వాత మేము చేస్తాం దారి ఆ టైం అయిపోతుంది, అప్పుడు ఇంకోటేదో చెప్తాడు. ఆ ఇంకోటేదో చెప్పినప్పుడు ఇదివరకు చెప్పింది గుర్తుంచుకుని ఆ ఇంకోటేదో చేయం మనం. ఎక్కడ తప్పు చేస్తాం అర్థమైందా? దానికి ఉదాహరణ ఇచ్చేది చెప్తాం, ఏదో చెప్పుంటాం, గురువు ఏదో చెప్పుంటాడు, చేస్తాం, చేయలేకపోతారు. చేయలేకపోతే ఇప్పుడు మనం ఇంకోటేదో ఆల్టర్నేటివ్ చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ ఆల్టర్నేటివ్కైనా వెళ్ళిపోతే పర్వాలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఇదివరకు చెప్పింది చేస్తాం అంటారు. చివరికి ఎక్కడికి వెళ్తాం, ఇందాక నేను చెప్పిన కథ లాగే అవుతుంది. మట్టి ముంత పెట్టాడు, ఆగలేదు, మళ్ళీ వచ్చి చెప్పాడు, పంట పోయే పోయా. ఇంకా గురువు మాత్రం ఏం చేస్తాడు? సావధానతయాశ్రుడు, విను, సావధానంగా విను ఏం చెప్తున్నాడు. సావధానం ఎందుకు అంటే ఆ టోన్లో మీకు అర్థమవుతుంది సీరియస్నెస్. చేయమంటున్నాడా, విక్రిస్తున్నాడా, ఎంతవరకు చేయాలి, ఇంకోసారి ఇదివరకు చేసిన తప్పు దిద్దుకునే అవకాశం ఉన్నదా, అది కూడా వాడే చెప్తాడు. మళ్ళా గురువుకి ఒకటి మాత్రం చాలా ఖచ్చితంగా తెలుసు, మీ అంతటి మీరు నిర్ణయం తీసుకోలేరు కదా. అంచేత గురువు దగ్గర లోపం ఉండదు, మీరు వినికిడిలో లోపం ఉంటుంది. వినికిడి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంచేత మొత్తము భాగవత రహస్యం ఏంటి అంటే కరిష్యే వచనం తవ, నువ్వు ఏ చెప్తే ఏది నేను చేస్తాను, ఇంకా మిగతా నాకు వద్దది, ధర్మమా అధర్మమా, ఉచితమా అనుచితమా, అదేం ప్రశ్న అర్జునుడు అడగలే. కృష్ణం వందే పృథాసుతం, పృథాసుతం అంటే అర్జునుడు. అర్జునుడు ఏం అడగలే, నా తాత మీద బాణాలు వేయొచ్చా, గురువు మీద బాణాలు వేయొచ్చా, నేను మహారథిని కదా, అర్ధరథి కిందకి దిగి రథచక్రాలు నెత్తుతో ఉంటే వాడి మీద బాణం వేయొచ్చా అని ఏం అడగలే. అయితే మా ఇష్టం వచ్చినట్టు నేను చేసేసుకోవచ్చా అన్న పెర్మిషన్ ఉందా మీకు? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయి మరంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసేమన్నా చేసేమనేగా దీని అర్థం. మరి దీని అర్థం ఏంటి? గురువు చెప్పింది నువ్వు నిరంతరం వినగలిగి ప్రతి పరిస్థితుల్లోనూ గురువు ఏం చెప్తున్నాడు తెలిసేటటువంటి మానసిక స్థితి తెచ్చుకోవాలి ముందు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంకా గురువు ఎందుకు? అర్థమైందా? ఆ సాధన భాగవత రహస్యం. ఏ పని చేస్తున్న పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సందానుడై మరిచెన్సురారిసతుడు ఏతది విశ్వము. మహాభారత యుద్ధంలో ఒకరోజు కృష్ణుడు అర్జునుడిని ఇంకో చోట రథం తీసుకు అర్జునుడిని రథాన్ని ఇంకో చోట తీసుకెళ్ళిపోయాడు ఎక్కడో దూరంగా, ఇక్కడ అభిమన్యుడు ఎగిరిపోయాడు. తిట్టాడా కృష్ణుడిని? లేదా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుంటాడు, అందరిని తిట్టాడు. తిట్టాక మళ్ళీ కృష్ణుడు ఏం చెప్పాడో అదే చేశాడు. అవునా? ఇక్కడ మీ యొక్క ఆసురి స్థితి మీరు అర్థం చేసుకోండి. గురువు చెప్పినట్టు వింటా ఉంటారు, కానీ మళ్ళీ మీకు నచ్చాలి, అది మీకు నచ్చకపోతే వినరు. అవునా? ఆ నాకు నచ్చటం అనేది ఆసురి స్థితి. నేను నేను కాదు, నువ్వు నేను తిడతా నిన్ను, నేను కానీ నువ్వు చెప్పింది చేస్తా. నాకు నచ్చలేదు, అభిమన్యుడు చచ్చిపోయాడు, ఏం చేయాలి? మన వద్ద ఏం చేసి ఉంటాం? గురువుని మార్చేసి ఉంటాం గ్యారంటీగా. మార్చేసి ఆ గురువు ఏం చేస్తాడు చూసావు? ఆ గురువు ఏం చేశాడో, నీకు వచ్చిన కష్టాలన్నీ ఆ గురువు వల్లే వచ్చాయి. ఇప్పుడు నేను నిన్ను బయటపడేయాలి కనుక కొన్నాళ్ళు నువ్వు కష్టపడతావు అంటాడు, మళ్ళా కొన్నాళ్ళు నువ్వు కష్టపడతావు, పడ్డాక మళ్ళీ గ్యారంటీగా ఇంకోటి ఏదో కష్టం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఇంకో గురువు మార్చుకుంటూ ఉండండి గురువుని. ఇదంతా ఆసురి స్థితే. ఆ ఆసురి స్థితి నుంచి బయటపడటానికి ఫస్ట్ ఫార్ములా అర్థం చేసుకోండి, సావధానతయాశ్రును, అటెన్షన్ ఉండి చెప్పింది చెప్పినట్టు ఆ క్షణమే చెయ్యాలి. రేపు మీరు చేస్తే అక్కడ గురువు యొక్క వాక్కు నిష్ఫలం అయిపోతుంది. అంటే తక్షణంలో ఉంది రహస్యం అంతా కూడా. ఆ తక్షణం అనేది మీరు చేయలేనప్పుడు ఎప్పుడు చేసినా ఒకటే, బ్లడ్ ఎక్కించాలి హాస్పిటల్ థియేటర్లో, బ్లడ్ కావాలన్నాడు డాక్టర్. పర్ఫెక్ట్ యోగి నెత్తులు శ్రీరామ్ శర్మ ఆచార్య ఇప్పుడే శరీరం వదిలేస్తా ఉన్నాడండి, నేను హరిద్వార్ వెళ్తున్నాను, ఆయన చెప్పారు నా నెత్తుల్ని దానం చేస్తానని, మీరు ఆగండి కాస్త, నేను అక్కడి నుంచి ఆయన నెత్తులు తీసుకొస్తాను అని వీడు బయలుదేరి వెళ్ళాడు. ఏమవుతుంది? మనం చేసే పిచ్చి పనులు అలా ఉంటాయి. అందుకే ఉదాహరణ ఇచ్చేది మీరు చేసుకోండి. అదే పిచ్చి పనులు మీరు చేస్తున్నారు, చేసి గురువు మీద పడతారు. మీరు మనం చేసే పిచ్చేది పాపం గురువు ఏమనుకోడు. ఎందుకంటే మీరు ఆచరించే ప్రవృత్తి తెలుసు. గురువు ఏమనుకుంటాడు అన్న దాని గురించి నేను మాట్లాడటం లేదు. మీ జీవితాలు తప్పు మార్గంలో పడుతున్నాయన్నది చూసుకోండి. సావధానతయాశ్రుడు అయితే ఏం చేయమంటాం? మొత్తం భగవద్గీత ఈ గందరగోళమే. 700 శ్లోకాల్లో కృష్ణుడే అర్జునుడికి చెప్పలేకపోతే నేను మాత్రం ఎక్కడి నుంచి చెప్పగలను? మళ్ళా అంత చెప్తే ఏదో ఒకటి చెప్పంటాడు. శిష్య స్నేహం శాదిమాంతాం ప్రపంచం, ఏదో ఒకటి చెప్పిన ఆయన నాకు నీ శిష్యుణ్ణి. యచ్చేయస్యా నిశ్చితం బ్రూహితన్మే, నిశ్చితముగా ఇది నాకు మంచిది అని చెప్పు. ఎలా చెప్తాడు ఇది మంచిది అని? ప్రకృతి మారిపోతే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఎండాకాలంలో బాబు చల్లటి నీళ్లు తాగు అంటావు, శీతాకాలంలో ఏదో ఒకటి ఎలా చెప్తాడు గురువు? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పలేడు, ఏదో ఒకటి ఉండదు. సావధానతయాశును, సావధాన చిత్తముతో అంతా. మళ్ళీ మళ్ళీ ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మీరు టోటల్ అవేర్నెస్ తో జాగ్రత్తగా చెప్పింది చెప్పినట్టు ఆ రోజే దాన్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడు మాత్రమే అది గురు ప్రీతికి కారణమవుతుంది. తర్వాత మీరు ఎప్పుడో పెడతారు, మీరు పెట్టుకోండి, అది ద టైమ్ ఈస్ గాన్. నేను చాలా బాగా చదివి పరీక్ష రాస్తానంటాడు ఒకడు, పరీక్షకి డేట్ వచ్చింది, ఆ రోజు రాయడించేత వాడు బాగా చదవలేదు, దాని నెక్స్ట్ డే పుస్తకం అంతటా గంటతో పట్టి పరీక్ష రాయటానికి వెళ్తాడు వాడు. ఏమవుతుంది, చదవకపోతే ఏమవుతుందో, బాగా చదివినా అంతే అవుతుంది కదా. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజుకి ఆ రోజు జీవించటం చాలా అవసరం భాగవత జీవితంలో. ఎలా జీవిస్తాం ఏమిటి అనేది మళ్ళా ఇంత పెద్ద పుస్తకం ఆయన రాసినందుకే ఎలా జీవించాలని. కానీ మీరు సావధాన తయాశ్రుడు అని చెప్పేది ఎందుకంటే ఈ వారంలో ఇప్పుడు ఇవాళ ఇక్కడ చెప్పింది, నెక్స్ట్ వీక్ అంతా ఆచరణలోకి రావాలి. నెక్స్ట్ వీక్ అంతా అది ఆచరణలోకి వచ్చినప్పుడే ఆ తర్వాత వీక్ యొక్క సిలబస్ మీకు లైన్ లో పడేస్తుంది. మరి ఏం చెప్పావు అన్నది డిస్కస్ చేసుకోమని చెప్పాను నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. ఎప్పుడు డిస్కస్ చేసుకుంటారు, మీకు నచ్చింది మీరు ఆలోచించుకుని అదే కరెక్ట్ అనుకుంటారు, అది కుదరదు. అది అందుకని ఏం చెప్తాను, నేను చెప్పిన టేపుని మీరు మళ్ళీ మళ్ళీ వినండి అంటాను. అది మీరు మళ్ళీ ఎక్కడ వింటారు అసలు, నేనే మళ్ళా వినాలి. అది మీరు ఒకసారి ఏకసంత గ్రాహులై మీరందరూ కూడా అంచేత ఆ ఏకసంత గ్రాహిత్యం మీ జీవితంలో కనిపిస్తే చాలా బాగుండు. అది కనిపించదుగా. ఇది ఆశ్రయ సంపత్ అంటే చెప్పింది చేయలేకపోవటం. సావధానతయాశ్రుడు చెప్పినది చెప్పినట్టు ఆచరణలో ఏవేవి పాయింట్స్ చెప్పానో మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుని ఆ పాయింట్స్ మీరు అమలులోకి చేసుకుంటూ ఉండి కాల వ్యాల ముఖాగ్రాస త్రాస నిర్ణాశ హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలో కీరేణ భాషితం. మరి ఇది చెప్పినట్టు చేస్తే ఏంటి లాభం అంటే నువ్వు దేవతలు అయిపోతావు, అమృతత్వాన్ని పొందుతావు, నీకు మృత్యువు ఉండదు. సమృత్యుం తరతి సమృత్యుం తరతి సమృత్యుం తరతి అనేటువంటి గ్యారంటీ ఇది. అదే కదా మనకి బాధ అంతా. కోటీశ్వరుడు ఎవడో ఉన్నాడు, నాయన నీ కోటీశ్వరుడితో ఇచ్చేసే, నువ్వు బతికిపోతావు అంటే ఇచ్చేస్తాడు, ఇచ్చేడవుడు ఇవ్వడేమో. మరి ఈ కాలం సంగతి నాకు తెలీదు, కలియుగకాలంలో అది కూడా జరగచ్చు. కానీ మృత్యువు మీద మనకి ఎంత బెంగ అంటే మృత్యువుని తప్పించుకోవచ్చు అంటే మిగతా పనులు ఏవైనా చేసేస్తాం. ఇక్కడ అది చేయమంటున్నాడు వాడు. ఏం చెప్తున్నాడు, కాల వ్యాల ముఖాగ్రాస. టైమ్ నిన్ను ప్రతిరోజు తెలుస్తోంది. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయస్సు ఎంత అని అడుగుతాం. సంవత్సరానికి ఒకసారి కాదు అసలు అడగాల్సింది, ప్రతిరోజు. 365 రోజులు అయిపోయాక మనం కౌంట్ డౌన్ చేసుకుంటాం, అమ్మాయ ఒకటి అయిందని. ఒకటి ఎప్పుడైంది, ప్రతిరోజు ప్రతి నిమిషము నువ్వు కాలగ్రాస ముఖాగ్రాస ఆ కాలవ్యాలము, ఆ కాలం అనేటటువంటి పాము యొక్క నోట్లోకి నువ్వు అనుక్షణము లోపల వెళ్ళిపోతూనే ఉన్నావు. అనుక్షణము చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు వాడు.